ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం. మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. సేవ, త్యాగం, కరుణలకు మన జీవితంలో ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన రోజునేడు. పేదలకు మనం ఉపకారం కాదు, మన ఆదరణ కావాలి అన్నాడు యేసుక్రీస్తు. ఆయన పేదలకు సేవ చేయటం మాత్రమే కాక పేదవారు చేసిన సేవలను కూడా మెచ్చుకున్నాడు అని సెయింట్ లూక్ తన సువార్తలో రాశారు. ఇదే అసలైన సాధికారత. దీనికి సంబంధించిన కథ ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఆ కథలో ఏం చెప్పారంటే, జీసస్ ఒక గుడి తాలూకు కోశాగారం దగ్గర నిలబడి ఉన్నాడట. ఎందరో ధనికులు వచ్చి ఎన్నో దానాలు ఇచ్చారట. ఆ తర్వాత ఒక పేద వితంతు వచ్చి 2 రాగినాణాలు ఇచ్చిందట. ఒక విధంగా చూస్తే 2 రాగినాణాలకు పెద్ద విలువేమీ లేదు. అక్కడ నిలబడ్డ భక్తులలో కుతూహలం కలగటం సహజమే. అందరికన్నా ఎక్కువ దానం ఇచ్చింది ఆ మహిళే. ఎందుకంటే మిగిలిన వాళ్లు చాలా ఇచ్చారు, కాని ఆమె తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది అని జీసస్ అప్పుడు అన్నాడట. ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున మహామనిషి మదన్మోహన్ మాలవీయ గారి జయంతి కూడాను. భారతీయుల మనస్సుల్లో సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పిన మాలవీయ గారు ఆధునిక విద్యకు ఒక కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. వారి జయంతి రోజున వారికి నా భావపూర్వకమైన శ్రద్ధాంజలి. 2 రోజుల క్రితమే మాలవీయ గారి తపోభూమి అయిన బెనారస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శుభారంభం చేసే అవకాశం నాకు లభించింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నేను మహామనిషి మదన్మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ కొరకు శంకుస్థాపన చేశాను. ఆ ప్రాంతం మొత్తంలో ఒక క్యాన్సర్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులకే కాకుండా జార్ఖండ్, బీహార్ వరకు ఉన్న ప్రజలకు గొప్ప వరమనే చెప్పాలి. భారతరత్న పూర్వ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం కూడా ఇవాళే. అటల్ గారి సేవలను దేశం ఎప్పటికీ మరువదు. వారి నేతృత్వంలో మనం పరమాణుశక్తిలో కూడా దేశం తల ఎత్తుకునేలా చేశాం. పార్టీ నేతగా, పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా తన ప్రతి పాత్రలోనూ ఒక ఆదర్శాన్ని నింపారు అటల్ గారు. వారి జన్మదినం సందర్భంగా వారికి నమస్కరిస్తూ వారికి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒక కార్యకర్తగా అటల్ గారితో పనిచేసే సదవకాశం నాకు లభించింది. ఎన్నో స్మృతులు కళ్ల ముందర మెదులుతున్నాయి. ఇవాళ పొద్దున్నే నేను ట్వీట్ చేస్తూ ఒక పాత వీడియోను కూడా పంచుకున్నాను. ఒక చిన్న కార్యకర్త రూపంలో కూడా అటల్ గారి స్నేహవర్షాన్ని అందుకునే అదృష్టం నాకెలా లభించిందో ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతుల రూపంలో దేశప్రజలకు 2 పథకాల ద్వారా లాభం లభించబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే 2 కొత్త పథకాలు ప్రారంభమవుతున్నాయి. దేశమంతటా పల్లెల్లో లేదా పట్టణాలలో చదువుకున్నవారు లేదా నిరక్షరాస్యులు ఎవరైనా కూడా నగదురహితంగా ఉన్నప్పుడు విలువేముంది, నగదురహిత వ్యాపారాన్ని ఎలా నడుపుతారు, డబ్బు లేకుండా కొనుగోళ్లు ఎలా జరుగుతాయి, నలువైపులా ఎంతో కుతూహల వాతావరణం నెలకొని ఉంది. అందరూ ఒకరి నుంచి మరొకరు తెలుసుకుని నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రోత్సహించటానికి, మొబైల్ బ్యాంకింగ్కి బలాన్ని చేకూర్చటానికి, ఈ పేమెంట్ అలవాటవ్వటానికి భారత ప్రభుత్వం వినియోగదారుల కోసం, చిన్న వ్యాపారస్తుల కోసము ఒక ప్రోత్సాహక పథకం ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతోంది. కొనుగోలుదారుని ప్రోత్సహించడానికి లక్కీ గ్రాహక్ పథకం, వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి డిజిధన వ్యాపార పథకం మొదలవుతున్నాయి. ఇవాళ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా 15,000 మందికి డ్రా పద్ధతిలో బహుమతి లభిస్తుంది. ఆ 15,000 మందికి ప్రతి ఒక్కరి ఖాతాలోకి 1,000 రూపాయల బహుమతి వెడుతుంది. ఇది కేవలం ఇవాళ్టి రోజున మాత్రమే కాక 100 రోజుల వరకు జరుగుతుంది. ప్రతిరోజు 15,000 మందికి 1,000 రూపాయల చొప్పున బహుమతి లభించబోతోంది. 100 రోజుల్లో లక్షల కుటుంబాల వారికి 1,00,000,000 రూపాయల బహుమతులు రాబోతున్నాయి. కాని మొబైల్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్, రూపే కార్డ్, యూపీఐ, యూఎస్ఎస్డి మొదలైన డిజిటల్ చెల్లింపు విధానాల ఉపయోగం ఆధారంగా డ్రా తీయబడుతుంది. అప్పుడే ఈ బహుమతికి మీరు అర్హులవుతారు. దీనితో పాటుగా ఇటువంటి వినియోగదారుల కోసం వారంలో ఒకరోజు ఒక పెద్ద డ్రా తీయబడుతుంది. ఆ బహుమతులు కూడా 100,000లోనే ఉంటాయి. ఇంకా 3 నెలల తర్వాత ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఒక బంపర్ డ్రా ఉంటుంది. అందులో కొన్ని కోట్ల బహుమతులు ఉంటాయి. డిజి ధన వ్యాపార పథకం ముఖ్యంగా వ్యాపారస్తుల కోసమే. వ్యాపారస్తులు స్వయంగా ఈ పథకంలో భాగంగా మారి తమ వ్యాపారాన్ని నగదురహితంగా మార్చటానికి కొనుగోలుదారులను కూడా అందులో కలుపుకోవచ్చు. అలా చేసే వ్యాపారస్తులకు కూడా విడిగా బహుమతులు అందించబడతాయి. అవి కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. వ్యాపారస్తుల సొంత వ్యాపారం కూడా నడుస్తుంది. దానితోపాటు వారికి బహుమతి వచ్చే అవకాశమూ లభిస్తుంది. ఈ పథకం సమాజంలోని అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది. అందువల్ల ఎవరైతే 50 రూపాయల కన్నా ఎక్కువ, 3000 కన్నా తక్కువ ఖరీదుతో కొనుగోళ్లు చేస్తారో వాళ్లు మాత్రమే ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు. 3000 కన్నా ఎక్కువ ఖరీదుతో కొనుగోళ్లు చేసేవారికి ఈ బహుమతి లభించదు. నిరుపేద ప్రజలు కూడా USSDని ఉపయోగించి ఫీచర్ ఫోన్ లేదా సాధారణ ఫోన్ మాధ్యమంతో సరుకులు కొనుగోలు చేయవచ్చు, సామానులు అమ్మవచ్చు, ఇంకా డబ్బు చెల్లింపులు కూడా చేయవచ్చు. వారంతా కూడా ఈ బహుమతి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా AEPS ద్వారా కొనుగోలు విక్రయాలు చేయవచ్చు. వారు కూడా బహుమతులు గెలుచుకోవచ్చు. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ భారతదేశంలో ఇవాళ్టి రోజున 30 కోట్ల రూపే కార్డులు ఉన్నాయి. వారిలో 20 కోట్ల పేద కుటుంబాల వద్ద జనధన్ ఖాతాలు ఉన్నవారి దగ్గర ఈ రూపే కార్డులు ఉన్నాయి. ఈ 30 కోట్ల మంది వెంటనే ఈ బహుమతుల ప్రణాళికలో భాగం కాగలరు. దేశ ప్రజలు ఈ పథకం పట్ల ఆసక్తి చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న యువతకు ఈ విషయాలన్నిటి గురించి అవగాహన ఉంటుంది. వారిని అడిగితే ఈ వివరాలన్నీ మీకు చెబుతారు. మీ కుటుంబాలలో కూడా 10వ తరగతో 12వ తరగతో చదివే పిల్లలు ఉంటారు కదా, వారైనా కూడా ఈ విషయాలన్నీ మీకు చక్కగా వివరించగలుగుతారు. ఇది చాలా సులువు. ఎంతటి సులువు అంటే మీరు మొబైల్ ఫోన్లోంచి వాట్సప్ పంపినంత సులువు. నా ప్రియమైన దేశప్రజలారా, దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఈ పేమెంట్ ఎలా చేయాలో, ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో మొదలైన విషయాల పట్ల అవగాహన వేగంగా పెరగటం చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతోంది. గడిచిన కొద్ది రోజుల్లో నగదురహిత వ్యాపారం, డబ్బులేని వ్యాపారం 200 నుంచి 300% పెరిగింది. దీనిని ప్రోత్సహించడం కోసమని భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ఎంత పెద్దదో వ్యాపారస్తులు చాలా చక్కగా అంచనా వేయగలరు. ఏ వ్యాపారులైతే డిజిటల్ లావాదేవీలు జరుపుతారో, తమ వ్యాపారంలోకి డబ్బుకు బదులు ఆన్లైన్ పేమెంట్ పద్ధతిని అభివృద్ధి పరుస్తారో, అటువంటి వ్యాపారులకు ఆదాయపు పన్ను నుండి రాయితీ ఇవ్వబడింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను నేను అభినందిస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతాల వారిని కూడా అభినందిస్తున్నాను. అందరూ తమకు తోచిన విధంగా ఈ ప్రయత్నాన్ని ముందుకు నడిపించారు. ఇందుకోసం రకరకాల పథకాల ఆలోచనలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఏర్పడింది. కానీ మిగతా ప్రభుత్వాలు కూడా తమ పద్ధతిలో అనేక పథకాలను ప్రారంభించి అమలుపరచడం కూడా నేను గమనించాను. ఎవరో చెప్పారు, ఆస్తిపన్ను, వ్యాపార లైసెన్స్ రుసుమని డిజిటల్గా చెల్లించిన వారికి 10% రాయితీ ఇచ్చేలా అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. గ్రామీణ బ్యాంకుల శాఖలు తమ 75% వినియోగదారుల చేత 2017 జనవరి నుంచి మార్చి వరకు కనీసం 2 డిజిటల్ లావాదేవీలు చేయిస్తే వారికి ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల బహుమతి లభించనుంది. 2017 మార్చి 31 వరకు 100% డిజిటల్ లావాదేవీలు చేసే గ్రామాలకు ప్రభుత్వం నుంచి ఉత్తమ పంచాయతీ ఫర్ డిజి ట్రాన్సాక్షన్ పథకం కింద 5 లక్షల రూపాయల బహుమతి అందించాలని వారు ప్రకటించారు. ఎవరైతే రైతులు విత్తనాలు మరియు ఎరువులు కొనటానికి పూర్తిగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఉపయోగించుకుంటారో వారిలో 10 మంది రైతులకు డిజిటల్ కృషిక్ శిరోమణి పేరుతో 5,000 రూపాయల బహుమతి ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాం ప్రభుత్వాన్ని, ఇలాంటి చొరవ తీసుకుంటున్న మిగిలిన ప్రభుత్వాలను కూడా నేను అభినందిస్తున్నాను. ఎన్నో ఇతర సంస్థలు కూడా గ్రామాల్లోని పేద రైతులతో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నాకెవరో చెప్పారు, GNFC గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల కంపెనీ వారు రైతులకు వీలుగా ఉండేందుకు ఎరువులు అమ్మే చోట 1,000 POS మిషన్లను పెట్టించారట. తర్వాత కొద్ది రోజుల్లోనే 35,000 మంది రైతులకు 5 లక్షల ఎరువుల బస్తాలు డిజిటల్ చెల్లింపుల ద్వారా ఇప్పించారు. ఇదంతా కూడా కేవలం 2 వారాల్లో చేశారు. ఆనందకరమైన విషయం ఏమిటంటే, గత ఏడాదితో పోలిస్తే GNFC ఎరువుల అమ్మకం 27% పెరిగింది. సోదర సోదరీమణులారా, మన ఆర్థిక వ్యవస్థలో మన జీవన వ్యవస్థలో అసంఘటిత రంగం చాలా పెద్దది. మనకు తెలుసు, ఈ కూలీలకు రోజుకూలి డబ్బు, జీతాలు నగదు రూపంలోనే ఇస్తారు. దీనివల్ల ఈ కూలీల శ్రమదోపిడీ కూడా జరుగుతోంది. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 80 ఇస్తారు, 80 రూపాయలు ఇవ్వాల్సిన చోట 50 ఇస్తారు. ఇంకా ఆరోగ్యరంగంలో వారికి లభ్యమయ్యే భీమా వంటి ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి దక్కటం లేదు. కానీ ఇప్పుడు నగదురహిత చెల్లింపులు జరుగుతున్నాయి, డబ్బు నేరుగా బ్యాంకులో జమ అవుతోంది. ఈ ప్రకారంగా అసంఘటిత రంగం సంఘటిత రంగంగా మారుతోంది, దోపిడీ అంతమవుతోంది. ఇదివరకు మామూళ్ళు ఇవ్వాల్సి వచ్చేది, అది కూడా ఇప్పుడు పోయింది. ఇప్పుడు కూలీలకు, పనిచేసేవారికి, పేదవారికి మొత్తం డబ్బు వచ్చే మార్గం ఏర్పడింది. దానితోపాటే వారికి లభించాల్సిన మిగిలిన లాభాలకు కూడా వారు హక్కుదారులవుతున్నారు. యువత శాతం ఎక్కువగా ఉన్న దేశం మనది. టెక్నాలజీ మనకు సులభ సాధ్యమైంది కాబట్టి మన దేశం ఇందులో అందరికంటే ఎంతో ముందు ఉండవలసింది. స్టార్టప్తో మన యువత చాలా ప్రగతిని సాధించారు. మన యువత కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త టెక్నాలజీలతో, కొత్త కొత్త పద్ధతులతో ఈ క్షేత్రానికి ఎంత బలం ఇవ్వాలో అంత బలాన్ని అందివ్వటానికి ఈ డిజిటల్ పయనం ఒక సువర్ణావకాశం. కానీ దేశాన్ని నల్లధనం నుంచి లంచగొండితనం అంతమొందించడానికి చేసే ఈ ప్రయత్నంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి. నా ప్రియమైన దేశప్రజలారా, నేను ప్రతినెలా మనసులో మాట ద్వారా ప్రజలను తమ తమ సలహాలు ఇవ్వాల్సిందిగా, తమ అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుతున్నాను. దానివల్ల మైగౌ ఇంకా నరేంద్ర మోడీ యాప్కు వేల సంఖ్యలో వచ్చిన సలహాల్లో 80-90% సలహాలు లంచగొండితనం, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంబంధించినవే వచ్చాయి. నోట్ల రద్దు గురించిన ప్రస్తావనలు కూడా వచ్చాయి. ఈ విషయాలన్నింటినీ చూసిన మీదట నేను వాటిని 3 ముఖ్యమైన విభాగాలుగా విభజించాను. కొందరు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పడుతున్న కష్టాల గురించి చాలా వివరంగా రాశారు. 2వ విభాగంలోని వారెవరంటే ఈ పనిని సమర్థించేవారు. ఇంత మంచి పని వల్ల, పవిత్రమైన పని వల్ల దేశానికి ఎంత మంచి జరుగుతోందో చెప్తూనే, ఈ పని వల్ల దేశంలో ఎక్కడెక్కడ అలాంటి అక్రమాలు జరుగుతున్నాయో, ఎటువంటి కొత్త కొత్త అవినీతి మార్గాలు వెతుకుతున్నారో వాటి గురించిన ప్రస్తావన కూడా ప్రజలు చేశారు. ఇక 3వ విభాగం వారు ఎవరంటే, జరిగిన దానికి తమ మద్దతుని తెలపటమే కాక దానితోపాటే ఈ పోరాటం ముందుకు నడవాలని కూడా అన్నారు. అవినీతి, నల్లధనం పూర్తిగా నిర్మూలించబడాలని, దానికోసం ఇంకా కఠినమైన అడుగులు వేయాల్సి వచ్చినా వెనకాడకూడదంటూ ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి మాటలు రాసిన వారు ఉన్నారు. అనేక ఉత్తరాలు రాసి నాకు మద్దతు ఇచ్చిన దేశప్రజలకు నేను రుణపడి ఉంటాను. శ్రీ గురుమణి కేవల్ మైగవలో ఏం రాశారంటే, నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ చర్యలు ప్రశంసాపాత్రమైనవి. మేమంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కానీ మనందరం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మేమంతా సహకరిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. నల్లధనం, అవినీతి మొదలైన వాటికి వ్యతిరేకంగా మనమంతా సైనిక దళాల్లాగా పనిచేస్తున్నాము అన్నారు. శ్రీ గురుమణి కేవల్ రాసిన మాటల్లోని భావాలే దేశంలోని అన్ని దిశల నుండి వ్యక్తమవుతున్నాయి. మనమంతా అదే భావనకు లోనవుతున్నాం. కానీ ఇంత కష్టం పడుతున్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బాధపడిన మనిషి ఎవరూ ఉండరన్నది నిజం. మీకెంతటి బాధ కలుగుతోందో అంతే బాధ నాకు కూడా కలుగుతోంది. కానీ ఒక ఉత్తమ ధ్యేయం కోసం, ఒక ఉన్నతమైన ఆలోచనను సాధించటం కోసం స్వచ్ఛమైన, నిస్వార్థమైన పని జరుగుతున్నప్పుడు ఈ కష్టాలు, దుఃఖాలు, బాధల మధ్యన కూడా దేశప్రజలు ధైర్యంతో నిలబడ్డారు. ఈ ప్రజలే నిజమైన మార్పుకు ప్రతినిధులు. మరొక కారణంగా కూడా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు కేవలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవటమే కాక, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేసిన కొందరు వ్యక్తులకు కూడా దీటైన జవాబు చెప్పారు. వాళ్లు ఎన్నో పుకార్లు పుట్టించారు. అవినీతి, నల్లధనంపై పోరాడటానికి కూడా సాంప్రదాయికత రంగు పులిమే ప్రయత్నం జరిగింది. నోట్లపై అచ్చువేసిన స్పెల్లింగ్ తప్పని ఎవరో పుకారు పుట్టించారు. ఉప్పు ధర పెరిగిందని మరికొందరు పుకారు పుట్టించారు. మరికొందరేమో ఈ 2000 నోటు కూడా రద్దవుతుందని, 500, 100 రూపాయల నోట్లు కూడా మళ్లీ రద్దవుతాయని పుకారు పుట్టించారు. కానీ ఇలాంటి ఊహాగానాలు, పుకార్ల మధ్యన కూడా దేశప్రజల మనస్సుల్ని ఎవరూ మార్చలేకపోయారు. ఇంతేకాదు, కొందరు నడుంకట్టి తమ బుద్ధితో, సృజనాత్మకతతో ఇలాంటి పుకార్లు పుట్టించేవారి ముసుగులు తొలగించి ఆయా పుకార్లు ఒట్టివని చెప్తూ నిజాల్ని నిరూపించారు కూడా. ఇటువంటి ప్రజల సహకారానికి నా శతకోటి నమస్కారాలు. నా ప్రియమైన దేశప్రజలారా, 125 కోట్ల దేశప్రజలు నా వెంటే నిలబడి ఉన్నప్పుడు ఏదీ కూడా అసంభవం కాదని నేను ప్రతిక్షణం అనుభూతి చెందుతున్నాను. ప్రజలు దేవుడి ప్రతిరూపాలు. వారి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదమే అవుతుంది. అవినీతి నల్లధనంపై జరిగే ఈ మహాయజ్ఞంలో ప్రజలు పూర్తి ఉత్సాహంతో పాలుపంచుకుంటున్నందుకు నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవినీతి నల్లధనానికి వ్యతిరేకంగా పార్లమెంటులో జరుగుతున్న పోరాటం, రాజకీయ పక్షాలకు రాజకీయ నిధుల కోసము కూడా విస్తృతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్లమెంటు సక్రమంగా నడిచి ఉంటే తప్పకుండా మంచి చర్చ జరిగేది. రాజకీయ వర్గాల్లో అంతా వెసులుబాటే అంటూ కొందరు పుట్టించిన పుకార్లు తప్పు. చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. వ్యక్తి అయినా సంస్థ అయినా రాజకీయ పక్షమైనా అందరూ చట్టాన్ని పాటించవలసిందే, చట్టాన్ని గౌరవించి తీరాల్సిందే. ఎవరైతే బాహాటంగా అవినీతిని నల్లధనాన్ని సమర్థిస్తున్నారో వారు ప్రభుత్వంలోని లోటుపాట్లను వెతకటంపైనే దృష్టి పెడతారు. మాటిమాటికి నియమాలు ఎందుకు మారతాయి? ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. ప్రజల నుండి నిరంతరం అభిప్రాయాలను అందుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది. ప్రజలకు ఎక్కడ కష్టం ఎదురవుతోంది, ఏ నియమాల వల్ల ఇబ్బంది వస్తోంది, వాటికి మార్గం ఎలా వెతకాలి అని ఆలోచిస్తుంది. ఒక సంవేదనాత్మక ప్రభుత్వం అవటం వల్ల ప్రతిక్షణం ప్రజలందరి సుఖసంతోషాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సాధ్యమైనంత ఇబ్బందిని తగ్గించే విధంగా ఎన్ని నియమాలైతే మార్చవలసి వస్తుందో అన్ని నియమాలను మారుస్తాం. ఇంకో పక్క, నేను మొదటి రోజే చెప్పాను, 8వ తారీఖును చెప్పాను, ఈ పోరాటం సామాన్యమైనది కాదు. 70 ఏళ్లుగా అవినీతి మోసంతో కూడిన నల్ల వ్యాపారంలో ఎలాంటి శక్తులు కలిసి ఉన్నాయి, వాటి శక్తి ఎంత, అలాంటి శక్తులతో నేను పోరాటం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అవి కూడా ప్రభుత్వాన్ని ఓడించాలని నిరంతరం కొత్త ఉపాయాలు వెతుకుతాయి. అటువంటి కొత్త ఉపాయాలు ఎంచుకున్నప్పుడు మేము కూడా వాటిని ఎదుర్కోవటానికి దీటైన సరికొత్త ఉపాయాలు వెయ్యాల్సి ఉంటుంది. వారెంత లోతుగా వెడితే నేనంతకంటే లోతుగా వెడతాను. ఎందుకంటే మేము అవినీతి పరులను, నల్ల వ్యాపారులను, నల్లధనాన్ని కూడా నిర్మూలించదలుచుకున్నాం. మరోపక్క, ఎందరివో ఉత్తరాలు నా వద్దకు ఈ విషయాన్ని తీసుకుని వచ్చాయి. వీటిలో ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయో, ఏ విధంగా వారు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారో వాటి గురించిన చర్చలు ఉన్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలకు ఒక విషయమై హృదయపూర్వక అభినందనలు తెలపాలనుకుంటున్నాను. టీవీలోనూ వార్తాపత్రికల్లోనూ మీరు చూస్తూనే ఉంటారు, రోజూ కొత్త కొత్త వ్యక్తులు పట్టుబడుతున్నారు. నోట్లు దొరుకుతున్నాయి, సోదాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మనుషులు పట్టుబడుతున్నారు. ఇదెలా సంభవం? ఆ రహస్యం చెప్పనా? రహస్యమేమిటంటే నాకు ఆ వివరాలు ప్రజల వద్ద నుండే వస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఎంత సమాచారం లభిస్తుందో వాటికంటే అనేక రెట్లు అధికంగా సామాన్య ప్రజల నుంచి సమాచారం లభిస్తోంది. ఇంకా మాకు లభిస్తున్న ఈ విజయం సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్లనే సాధ్యమైంది. నా దేశంలో అప్రమత్తంగా ఉన్న పౌరుడు ఇలాంటి శక్తుల ముసుగు తొలగించడానికి ఎంతటి సాహసం చేస్తున్నాడో ఎవరైనా ఊహించగలరా? అందువల్ల వస్తున్న సమాచారం ద్వారానే ఎక్కువగా విజయం లభిస్తోంది. ఇలాంటి సమాచారం ఇవ్వదలుచుకున్న వారి కోసం ప్రభుత్వం ఒక ఈమెయిల్ అడ్రస్ ఏర్పాటు చేసింది. సమాచారాన్ని దానికి పంపవచ్చు, లేదా మైగవ్కి కూడా పంపవచ్చు. ఇలాంటి అన్ని దురాగతాలతో పోరాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి మీ సహకారం ఉంటే పోరాటం చాలా సులభమవుతుంది. 3వ రకపు ఉత్తరాలు రాసిన వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉంది. వారేమంటారంటే, మోదీగారు అలసిపోకండి, ఆగిపోకండి, ఇంకా ఎలాంటి కఠినమైన అడుగులు వేయాల్సి వచ్చినా వెయ్యండి, ఒక్కసారి ఈ దారిని ఎంచుకున్నాక గమ్యాన్ని చేరాల్సిందే. ఇలాంటి ఉత్తరాలు రాసేవారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి ఉత్తరాల్లో ఒకవైపున విశ్వాసము, మరొక వైపున ఆశీర్వాదము ఉన్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోదని నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను. ఇది కేవలం ఆరంభమే. ఈ పోరాటాన్ని గెలిచి తీరాలి. అలసిపోవటానికి, ఆగిపోవటానికి అవకాశమే లేదు. ఏ విషయం పట్ల 125 కోట్ల దేశ ప్రజల ఆశీర్వాదం ఉంటుందో ఆ విషయంలో అడుగు వెనక్కి వేసే ప్రశ్నే తలెత్తదు. మీకు తెలిసే ఉంటుంది, మన దేశంలో బినామీ సంపదకి 1988లోనే ఒక చట్టం తయారు చేశారు. కానీ ఎప్పుడూ దానికి నిబంధనలు తయారు కాలేదు, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లలేదు. ఆ చట్టాన్ని అలాగే మురగబెట్టారు. మేము దాన్ని బయటకు తీసి ఎంతో పదునుపెట్టి బినామీ సంపద చట్టం తీసుకువచ్చాం. రాబోయే రోజుల్లో ఆ చట్టం కూడా తన పని చేసుకుపోతుంది. దేశహితార్థం, జనహితార్థం ఏం చేయాల్సి వచ్చినా మేం దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. నా ప్రియమైన దేశప్రజలారా, క్రితంసారి మనసులో మాటలో కూడా నేను చెప్పాను, ఈ కష్టాల మధ్యన కూడా మన రైతులు చాలా కష్టం చేసి పంట దిగుబడిలో క్రిందటేడు కన్నా ఎక్కువ దిగుబడితో రికార్డు సాధించారు. వ్యవసాయ రంగం దృష్టిలో ఇదొక శుభ సంకేతం. ఈ దేశ కూలీ అయినా, ఈ దేశ రైతైనా, ఈ దేశ యువకుడైనా వీరందరి శ్రమ ఇవాళ కొత్త వరవడి సృష్టిస్తోంది. గత కొద్ది రోజుల్లో ప్రపంచ ఆర్థిక వేదికపై భారతదేశం అనేక రంగాల్లో తన పేరుని ఎంతో గౌరవంగా నిలబెట్టుకుంది. వివిధ సూచికల ద్వారా ప్రపంచ దేశాల మధ్యన భారతదేశ స్థానం పెరుగుదల కనబడటం మన దేశ ప్రజల నిరంతర ప్రయాసల ఫలితమే. ప్రపంచబ్యాంకు యొక్క డూయింగ్ బిజినెస్ రిపోర్టులో భారతదేశ ర్యాంకింగ్ పెరిగింది. భారతదేశంలో వ్యాపార ప్రక్రియను ప్రపంచ ఉత్తమ ప్రక్రియలతో సమానంగా నిలబెట్టడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తున్నాము. మనకి విజయం లభిస్తోంది కూడా. UNCTAD ద్వారా వచ్చిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు ప్రకారం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల 2016-18 జాబితాలో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ప్రపంచ పోటీదారు నివేదికలో భారతదేశం స్థానం 32 ర్యాంకుల పైకి చేరుకుంది. గ్లోబల్ రూపకల్పన సూచిక 2016లో మనం 16 స్థానాల పైకి చేరాం. ఇంకా ప్రపంచబ్యాంకు యొక్క లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనం 19 స్థానాలు పైకి చేరాం. ఇంకా ఇలాంటి ఎన్నో నివేదికల అంచనాలు కూడా ఇలాంటి సూచనలే చేస్తున్నాయి. భారతదేశం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. నా ప్రియమైన దేశప్రజలారా, ఈసారి పార్లమెంటు సమావేశాలు దేశప్రజల అసంతృప్తికి గురయ్యాయి. నలుదిశల పార్లమెంటు కార్యకలాపాలకు సంబంధించి ఆవేశాలు ప్రకటితమయ్యాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా తమ తమ అసంతృప్తులను తెలిపారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని మంచి పనులు జరిగిపోతాయి. అప్పుడు మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. పార్లమెంటులో గందరగోళం మధ్యలోనే దేశం గమనించని ఒక ఉత్తమమైన పని జరిగింది. సోదర సోదరీమణులారా, ఇవాళ ఈ మాట తెలపటానికి నాకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. దివ్యాంగుల కోసం మా ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేయాలని తలపెట్టిందో దానికి సంబంధించిన బిల్లు ఒకటి పార్లమెంట్లో పాస్ అయింది. దీనిపై నేను లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ రుణపడి ఉన్నాను. దేశంలోని కోట్లాది దివ్యాంగుల తరఫున కూడా వారికి రుణపడి ఉన్నాను. దివ్యాంగుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా ఆ ప్రయత్నాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించాను. దివ్యాంగులకు దక్కవలసిన హక్కులు, ఇంకా గౌరవం వారికి లభించాలని నా అభిప్రాయం. పారా ఒలింపిక్స్లో 4 పతకాలు గెలుచుకురావటం ద్వారా దివ్యాంగ సోదర సోదరీమణులందరూ కూడా వారి పట్ల మా ప్రయత్నాలు, నమ్మకాలకు శక్తిని అందించారు. అంతేకాకుండా వారి గెలుపు ద్వారా కేవలం దేశ గౌరవాన్ని నిలపటమే కాకుండా తమ సామర్థ్యంతో ప్రజలను ఆశ్చర్యచకితులని చేశారు. మన దివ్యాంగ సోదర సోదరీమణులందరూ కూడా దేశంలోని అందరు పౌరుల్లాగానే వెలకట్టలేని వారసత్వ సంపద, శక్తి. దివ్యాంగుల మేలుకోసం ఏర్పడిన ఈ చట్టం ద్వారా వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇవాళ నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్ 4% పెంచబడింది. ఈ చట్టం వల్ల దివ్యాంగుల విద్య, సౌకర్యాలు, ఫిర్యాదులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఎంత కరుణతో ఉందో తెలియచెప్పటానికి గత 2 కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నిర్వహించిన 4,300 శిబిరాలే తెలియచేస్తాయి. 352 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 580,000 మంది దివ్యాంగులకు వారికి అవసరమైన ఉపకరణాలను పంచాము. ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భావాలకనుగుణంగానే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. మొదట దివ్యాంగుల వర్గం 7 రకాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ చట్టంతో దానిని 21 రకాలుగా మార్చటమైంది. మరో 14 కొత్త వర్గాలని ఇందులోకి తీసుకువచ్చాం. దీనిలో పొందుపరచడం ద్వారా దివ్యాంగుల తాలూకు ఎన్నో కొత్త వర్గాలకు మొదటిసారిగా న్యాయం, అవకాశం లభించాయి. తలసీమియా, నరాల బలహీనత, మరుగుజ్జుతనం మొదలైన వర్గాలను కూడా ఇందులో కలపడం జరిగింది. నా యువమిత్రులారా, గత కొన్ని వారాలుగా క్రీడారంగంలో మనందరి గౌరవాన్ని పెంచే వార్తలను వింటున్నాం. భారతీయులం కాబట్టి సహజంగానే గర్వంగా ఉంటుంది. భారతీయ క్రికెట్ టీం ఇంగ్లాండును ఓడించి 4-0 సిరీస్ని గెలుచుకుంది. ఇందులో కొందరు యువ ఆటగాళ్ల ప్రతిభ మెచ్చుకోదగింది. మన యువ ఆటగాడు కరుణ్ నాయర్ 3 శతకాన్ని చేయగా కేఎల్ రాహుల్ 199 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి బ్యాటింగ్తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు కనబరిచాడు. భారతీయ క్రికెట్ టీం ఆఫ్ స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్ను 2016 గాను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఇంకా బెస్ట్ టెస్ట్ క్రికెటర్గా ICC ప్రకటించింది. వీరందరికీ నా అనేకానేక అభినందనలు, అనేకమైన శుభాశిస్సులు. హాకీ ఆటలో కూడా 15 తర్వాత మంచి కబురు వచ్చింది, గొప్ప కబురు వచ్చింది. జూనియర్ హాకీ టీం ప్రపంచకప్పును దక్కించుకుంది. 15 తర్వాత జూనియర్ హాకీ టీంకి ప్రపంచకప్పుని దక్కించుకునే అవకాశం లభించింది. ఈ గెలుపును సాధించిన యువ క్రీడాకారులందరికీ ఎన్నో అభినందనలు. ఈ గెలుపు భారతీయ హాకీ టీంకి చక్కని శుభ సంకేతం. గత నెలలో మన మహిళా క్రీడాకారులు కూడా చమత్కారం చేసి చూపెట్టారు. భారతీయ మహిళా హాకీ టీం ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. కొద్ది రోజుల క్రితమే అండర్-18 ఆసియాకప్లో భారతీయ మహిళా హాకీ టీం రజత పతకాన్ని సాధించింది. క్రికెట్, హాకీ టీం క్రీడాకారులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, 2017 కొత్త ఆశల, ఉత్సాహాల సంవత్సరంగా మారాలని, మీ సంకల్పాలన్నీ సిద్ధించాలని, అభివృద్ధి యొక్క నూతన శిఖరాలను మనం దాటగలగాలని కోరుకుంటున్నాను. 2017 సుఖశాంతులతో జీవించటానికి దేశంలోని నిరుపేద పౌరుడికి కూడా అవకాశం దొరకాలని ఆశిస్తూ నూతన సంవత్సరం 2017 నా తరఫున దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట విన్నారు. అనువాదం ఈమని ఆశాప్రియ, పఠనం అడవి రాజబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.